ఆ మహోన్నతమైన తండ్రిని, ఆ శక్తివంతమైన దేవాంది దేవుణ్ణి ఆ మనసాలా గణపరుస్తూ ఉన్నా. ఆ విధంగానే ఇలాంటి అవకాశాన్ని కల్పించిన, ఈ సదుపాయాన్ని ఇచ్చిన ఎస్ఎంజే కుటుంబానికి మరియు నాయకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా మాధుర్యంగా ఉంటుంది. నేను ఉదయాన్నే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని అట్లా చూస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మీరు అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయానికి పేరేంటంటే పరలోకపు వివరణ లేదా పరలోకపుని గుర్చినటువంటి స్పష్టత, పరలోకాన్ని గురించి చెప్పేటువంటి విషయాలు ఈ 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ 25వ అధ్యాయము ఉపమాన రీతిగా ఉంది, కానీ దీంట్లో చాలా అద్భుతమైన సత్యాలు పరలోకాన్ని గురించి ఉన్నాయి. దాంట్లో మొదటిగా మనం చూస్తున్నాం ఆ తప్పిపు, ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. ఇది మొదటి భాగంగా మనం చూస్తున్నాం. రెండవ భాగంగా పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిపించి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంది అని ఒక ఉపమానం చూస్తున్నాం. రెండవ భాగంలో మనం చూస్తే ఆ గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈ మూడు సందర్భాల్లో మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆ మూడు విషయాలు మనకు తెలుస్తుంది. ఒకటేమో సిద్ధపాటు, రెండవదేమో మన యొక్క అభివృద్ధి లేదా ఉపయోగించడం లేదా ఫలింపజేయడం. ఒకటేమో సిద్ధపాటు, రెండవదేమో ఫలితం, మూడవదేమో న్యాయ సింహాసనం, జడ్జ్మెంట్. ఈ మూడు విషయాలు ఈ 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నిస్తే చాలా విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి అపోహలు, ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఆయన ఆస్తిని అప్పగించినట్లుండెను. ఎవరిది ఆస్తి అంటే యజమానుడిది. ఎవరు ఈ దాసులు అంటే ఆయన పిలుచుకున్న వ్యక్తులు. ఆయన పిలుచుకున్నాడు. సో ఆయన పిలుచుకున్న వ్యక్తులకి ఆయన ఏం చేశాడంటే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు. సరే ఇది ఎవరిది ఆ విషయాలన్నీ మనం చూస్తూ మన తర్వాత మనం గమనిద్దాం. దీంట్లో 5 తలాంతులు ఒకనికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకనికి ఇచ్చాడు, 1 తలాంతులు ఒకనికి ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత అంతా అయిపోయింది. చివరిగా మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత లెక్కడుగుతాడు. లెక్కడిగినప్పుడు ఆ 2 రకాలైనటువంటి ప్రజలు మాత్రం వారు విజయాన్ని పొందుకుని దేవుని దగ్గర శభాష్ లేదా భలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకుంటాడు. ఈ 1 తలాంతు కలిగిన వాడు మాత్రం అలా అనిపించుకోడు. ఈ 1 తలాంతునిలో ఉన్నటువంటి ఆలోచన విధానము వ్యత్యాసంగా ఉంది. చాలా విచిత్రంగా కనబడుతుంది. ఒక ఆర్గ్యుమెంట్ గా కనబడుతుంది. ఒక ఎలా కనబడుతున్నాడంటే ఏది చేయాలో అది చేయకుండా చేయాల్సినది ప్రతిదీ చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం ఈ 1 తలాంతును గురించి, ఈ వ్యక్తిని గురించి ఎక్కువగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. అలా ఆలోచించడానికి వెళ్లే ముందు అసలు ఈ దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడా, దేవుడు ఎందుకు ఈ విషయాలు తెలియచేస్తూ వచ్చాడు అంటే ఆయన రాకడ దినాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఆయన సమీపస్థుడిగా ఉన్నప్పుడు, ఆయన మహిమ మేఘము మనకు మధ్యాకాశానికి రాబోతున్నప్పుడు అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి భయంకరమైన సూచనలు కనబడుతున్న టైంలో ఎలా ఉండాలి అన్న విషయాలు, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే దేవునికి సమీపస్థులుగా జీవించడానికి ఆయన మహిమను మనము ఇంకా మనము ఆయన మహిమను కనపరచడానికి మనకు కనబడుతూ ఉంది. ఈయన ఈ ఉపమాన భాగంలో చెప్తూ ఆయన పరలోక, ఒక మనుషులు దేశాంతరానికి ప్రయాణమైపోయాడు అంటే పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఈ విషయము దీని తలాంతు అనే పదాన్ని కూడా మనం వాడతాం. ఈ తలాంతు ఏంటి అని అంటే దీని చరిత్ర భాగంలో మనం గమనిస్తే ఈ 1 తలాంతు 20 సంవత్సరాల ఆ పని పని 20 సంవత్సరాలు కష్టపడితే మాత్రం ఆ డబ్బును సంపాదించవచ్చు. లేదా ఇంకొక భాషలో, ఆ దినాల్లో ఎవరైనా వ్యాపారం చేయాలన్నా లేదా వాళ్ళ భూముల్ని ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వారు ఒకవేళ పంటలు పండించుకోవాలన్నా వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ ఆస్తుల్ని అప్పగించేవారు. అయ్యా ఇది ఇది నీది కాదు కానీ యజమాని ఆస్తి, నీకు ఇస్తున్నాను నువ్వు అన్ని ఏం కావాలో అని చేసేసుకో. ఆ చేసుకోవడానికి కావలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా యజమానుడు ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడంటే 20 సంవత్సరాల యొక్క ఇన్వెస్ట్మెంట్ ని అతను ఇస్తున్నాడు. ఈ 20 సంవత్సరాలు ఉపయోగించగల ఖర్చుని లేదా దానికి కావలసిన రిసోర్సెస్ ని ఆయన ఇచ్చేయడం మనం చూస్తున్నాం. అంత ఇచ్చినా కూడా ఎందుకు 60 సంవత్సరాలు జీవించలేకపోయాడు అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు భూలోకానికి మనం పంపించినప్పుడు వట్టిగా మనల్ని అట్లా పంపించలేదు. మనకున్నది సర్వస్వము, ఈ తలాంతిని రకరకాల భాష తీరుతో మాట్లాడతారు. కాలమని, టైం అని, ట్రెజరర్ అని, శక్తి అని, సువార్త అని, లేదా మన తలాంతులని, మన స్కిల్ అని, మన గిఫ్ట్స్ అని, మనకున్న వరాలు, మనకున్న సామర్థ్యము, మనకున్న దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా ఏమని అంటారంటే తలాంతులు అని అంటారు. సరే, ఇంకా నిజమైన వాస్తవం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన విషయం ఎక్కడంటే, మీరు ఒకసారి గమనిస్తే అసలు దేవుడు మనకిచ్చినవన్నీ ఎవరిది అనంటే మనది ఏదీ లేదట, మొత్తం దేవుడి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో మీరు చూస్తారు, మనకు అన్ని తెలిసిన ఈ భాగం చాలా సార్లు మనం చదివాము. అక్కడ ఏమని ఉంటది, సమస్తము ఆయనదే. అంటే మనది ఏది లేదని అర్థం, సమస్తము ఆయనదే. ఆయన మనం ఎవరు వారం, ఆయన వారు. మనకు మనకిచ్చినది ఏది కూడా సర్వస్వము ఆయనదే అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులను యెహోవాయే, యెహోవావే, యెహోవావే, ఆయనవే, సర్వస్వము ఆయనవే. సో భూమి పైన మనమందరము, మనకున్న ఆస్తి, అంతస్తు, పిల్లలు, అన్ని, స్వాస్థ్యము ఆయనవి. ఆయనవి మనకిచ్చారు. మనకిచ్చినప్పుడు వాటిని ఎట్లా మనము వాడుకుంటున్నాము అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. ఇంకా దీని గురించి, తలాంతి గురించి గ్రీక్ పదంలో వాడుతూ దీన్ని 2 విభాగాలుగా చెప్పారు. 66,000 దినాలు పనిచేస్తే ఆ పనితీరుకు వచ్చేటువంటి లాభం లేదా ధనాన్ని ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. సో ఇంకొక మాటలో ఏమని అంటారంటే, దాదాపు 35 కేజీల గోల్డ్ విలువ చేసేటువంటి ధనం అది. అంటే ఎంత విలువనిచ్చాడు, ఎంత విలువనిచ్చి పంపించినప్పుడు ఆ విలువకు తగినట్లు ఈ ఒక్క తలాంతు కలిగిన వాడు జీవించలేదు. దేవుడు అన్యాయస్తుడు అంటే అన్యాయస్తుడు కానీ కాదు. వాక్యంలో మనం చూస్తున్నాం, వారి వారి సామర్థ్యము చొప్పున అని అన్నాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. ఈ 1 తలాంతులకి 5 తలాంతులు తీసుకొస్తే ఏం చేసేవాడు అంటే, ఆ 5 తలాంతులు కూడా పాచి పెట్టేసేవాడు. అది ఒక యూస్లెస్ గా ఉండేది, ఉపయోగం లేకుండా ఉండేది. సరే, ఒకటైనా చేస్తాడా అనే ఉద్దేశంతో ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. సో తలాంతు అనేది ఎంతో విలువైంది దేవుని దృష్టిలో అని మనం చూస్తున్నాం. ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కడు ఎంతో విలువైన వ్యక్తి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరి విషయంలో, ఈ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు చాలా విలువైన వారు అన్న మాటని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ విలువైన వ్యక్తులకు దేవుడు ఇచ్చారు. అదే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది, ఏమంటుందంటే, ఆయన ఈ మహదైశ్వర్యాన్ని ఆయన మట్టిలో ఉంచినట్లు చూస్తున్నాం. మహదైశ్వర్యాన్ని మట్టిలో ఉంచడం అంటే ఏంటి అనే వాక్యాన్ని చూస్తే, ఈ మట్టి ఘటంలో ఉంచినట్లు అనే వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆ మాటను పలికారు అని మీరు ఆలోచించినప్పుడు, ఈ మట్టి ఘటాన్ని గురించి ఎందుకు ప్రభు చెప్పాడు అనే వాక్యంలో గమనిస్తే, అసలు అదే తలాంతులు. దేవుడు పౌలు గారు ఆ విషయాలు తెలియచేస్తూ ఈ మట్టి ఘటంలో ఐశ్వర్యాన్ని పెట్టాడని చెప్పాడు. పరలోకము ఐశ్వర్యము మనమే, మనమే, మన తలాంతులు. మన తలాంతులు మనం వాడకపోతే ఆ ఐశ్వర్యాన్ని మట్టిపాలు చేసినట్లే. అందుకని ఈ తలాంతులు వాడడం చాలా ప్రాముఖ్యమైనది. సరే, నేను ఆ ఐదు విషయాలు చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు జాగ్రత్తగా చెప్తాను. మీరు చూడండి దేవుని వాక్య గ్రంథంలో మొదటి 21వ వచనం, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఆ రెండో తలంతులు కలిగిన వాడిని కూడా అలాగే ఆయన పలికాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి అన్న విషయాన్ని ఆయన కూడా చెప్పాడు. ఆయనకు కూడా ఏమన్నాడు, నీవు యజమాని సంతోషములో పాలు పొందునని అతనితో చెప్పాను. యజమాని సంతోషం ఏంటి? యజమాని సంతోషం ఈ తలాంతుల్ని వాడడం. మనం చాలా సార్లు తలాంతులు వాడేస్తూ ఉంటాం, అనేక రకాలుగా వాడతాం, లోకానికి ఇంకా మందిరానికి ఇంకా రకరకాలుగా మన తలాంతులు వాడుతూ ఉన్నాం. అయితే మన తలాంతులు సరైన విధానంలో వాడాలి అని అంటే యజమానునికి సంతోషపరిచే విధంగా వాడాలి. యజమానునికి సంతోషం ఇచ్చేటువంటి సంతోషం ఏంటి? ఒకసారి పాట పాడారు కదా, పాట పాడాము, పాటలు బాగా పాడేవారికి పాటలు లేకపోతే వాళ్ళకి సంతోషం ఉంటుందా? అస్సలుండదు, అస్సలుండదు. అంటే అర్థం సంతోషం ఎవరికి? వారికి మాత్రమే, ప్రభుకి అసలు లేదు. అయితే వాక్యం చెప్తున్నాను కదా, ఎవరికి సంతోషము? నాకు సంతోషం. ఎవరికి సంతోషము? మా ఎవరు వాక్యం చెప్తారో వారికే సంతోషం. అయితే దేవుడు సంతోషపడుతున్నాడా అన్నది కూడా ఆలోచించాలి. మూడవది, మనం పాటలు పాడినా ఆరాధించినా ఉదయాన్నే ఫెలోషిప్ లో ఉన్నా ఇవన్నీ కూడా మనకు సంతోషంగా ఉండటానికి మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవుణ్ణి సంతోషపరిచేది ఏంటి అని అంటే, ఒకడు భూలోకంలో రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం, గొప్ప సంతోషం. దేవుణ్ణి ఆనందపరిచేది, దేవుణ్ణి సంతోషపరిచేది మన తలాంతులను ప్రభు రాజ్యం కొరకు విస్తరించడానికి, మన కుటుంబంలో మనకు మన యొక్క ఉద్యోగస్తుల మధ్యలో ఒక అన్యుడు రక్షింపబడుతూ ఉన్నాడు అని అంటే, ఆ రక్షణకు సంబంధమైనటువంటి నువ్వు తీసుకున్న ప్రార్థన, నువ్వు తీసుకున్న ఎఫర్ట్ వల్ల వాడు ప్రభు దగ్గరకు వస్తే ప్రభువుకి ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అందుకే ప్రభు అన్నాడు, నా సంతోషంలో నువ్వు కూడా పాల్గొందు. ఒక ఆత్మను రక్షించుడు ఎంత సంతోషమో కదా. ఫెలోషిప్ లోకి ఒక వ్యక్తి, ఈ సహవాసాలన్నింటిలో రకరకాల డిపార్ట్మెంట్స్ లో మనకు సహవాసాలు ఉన్నాయి కదా, ఒక అన్యుడు రక్షింపబడితే, ఒక అన్యుడు మన ద్వారా రక్షింపబడి ఆ సహవాసంలో చేరి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత, ఎంతో ఆనందం. మనకి ఆనందం, నేను ఒకరిని తీసుకొచ్చానని, రక్షణలోకి నడిపించానని, దేవునికి కూడా ఎంతో ఆనందం. మనమందరూ కూడా అలాంటి ఆనందములో పాల్గొందాలి అనే విషయం చెప్తూ ఉన్నాడు. అంతేకాదు పరలోక విషయంలో ఈ మధ్యలో చాలా మంది రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఒక ఆయన ఈ విధంగా ప్రసంగం చేస్తూ, మనము చాలా ధనాన్ని సంపాదిస్తే, ఆస్తిని సంపాదిస్తే దేవుడు సంతోషపడతాడంట. ధనాన్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, లేదా మనకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలను చూసి దేవుడు సంతోషపడతాడా? అస్సలు సంతోషపడ్డు. భూమి పైన ఆయనకి, ఆయన ఉన్నప్పుడు సరైనటువంటి ఆయనకి తల తాచుకోవడానికి కూడా స్థలం లేదని అన్నాడు. ఆయన ఆయన ప్రయాణము, ఆయన లైఫ్ స్టైల్ చాలా సర్వెంట్హుడ్ లీడర్షిప్ అని చెప్తాం. ఆయన ఎంతో సాదాసిద్ధగా ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే, అయితే ఈ ఆ యొక్క యజమాని సంతోషపరిచేటువంటి పనిలో మనం ఉండాలి. ఎవరు చేసేది అంటే, మాదిరి ప్రభు యేసుక్రీస్తు వారి చూపించారు. ఎక్కడ బాప్తిసం తీసుకున్న వచ్చిన వెంటనే జాగ్రత్తగా గమనించండి, పరలోకము విప్పబడి పావురు రూపంలో యేసు ప్రభు మీద వారి ఒక మాట అన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఈ కాన్ఫరెన్స్ లో దాదాపు 365 మంది ఉన్నారు. ఈ 365 మంది నాతో పాటు దేవుడు 366 మందిని నేను నీతో ఆనందించున్నాను. ఈయన వీళ్ళు నా ప్రియ కుమారులు, వీరి ఎందు ప్రియ కుమార్తెలు, వీరి ఎందు నేను ఆనందించున్నాను అని ప్రభు చెప్పగలుగుతాడా? నిజంగానే మన జీవితాలు ప్రభుని ఆనందపరిచే విధంగా ఉన్నాయా? మన బ్రతుకులు, మన యొక్క లైఫ్ స్టైల్, మన జాబ్ లో ఆయా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తీరు, మన పనితీరును బట్టి దేవుణ్ణి ఆనందపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? నేను మీ యందు ఆనందించుచున్నాను ప్రభు అన్నాను కదా. యేసుక్రీస్తు వారిని చూసి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత గొప్ప ధన్యత! ఆ మాటకి ఎంత బలం, ఎంత ఆనందం వస్తుంది! యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలుగా ఏం పని చేశారంటే, ఆయన పని ఏం లేదండి, ఒకటే పని. ఏంటి ఆ పని అంటే, తండ్రిని సంతోషపరచడమే ఆయన పని. ఈ రోజు నుండి తండ్రిని సంతోషపరచడం మనం ప్రయత్నిద్దాం, తండ్రిని సంతోషపరిచేటువంటి పనిని మనం చేద్దాం. అయితే ఈ వ్యక్తి ఎందుకయ్యా చేయలేకపోయాడు అంటే, నేను కొన్ని విషయాలు మీరు బైబిల్ తీసి ఉంచినట్లయితే అద్భుతమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క వాక్యాన్ని మీకు చూపిస్తూ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, 25వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి అయా అని అన్నాడు, నీవు విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకున్నవాడినైనా కఠినుడవని నేను ఎరుగుదును అన్నాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడంటే, సాక్షాత్తు యజమానుడు ఎవరైతే తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులు ఇచ్చిన ఆయనకి ఎలా చెప్తున్నాడంటే, అయా నువ్వు విత్తన చోట కోస్తావయ్యా, చల్లని చోట పంట అడుగుతావు, నువ్వు చాలా కఠినాత్ముడు, నేను నాకు తెలుసు, నువ్వు నాకు ఇచ్చినట్లు ఇచ్చే నువ్వు లెక్క అడుగుతావు, కఠినంగా మాట్లాడతావు, నీ పద్ధతి ఏం బాగాలేదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షాత్తు ఎంత న్యాయమైన దేవుడయ్యా ఆయన, సామర్థ్యం చొప్పునిచ్చాడు, ప్రేమతో పిలిచాడు, కానీ ఈయన ప్రవర్తన ఎట్లా ఉందంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ 5 తలాంతులకి అనువేమో ఆయనకి 5 తలాంతులు ఇచ్చావు, ఈయనకేమో 2 తలాంతులు ఇచ్చావు, నాకేమో 1 ఇచ్చావు. ఆ 1 ఇచ్చిన తర్వాత వాళ్ళేమో బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. అసలు ఆ యజమాని ఆ ముందు నిలిచాడు, ఏం ప్రశ్న కూడా అడిగినట్లు మనకు కనబడతలేదు. ప్రశ్న ఈకముందనే ఆయన కౌంటర్ చేస్తున్నాడు. ఏమని కౌంటర్ చేస్తున్నాడు అని అంటే, నువ్వు చాలా కఠినాత్ముడు అని మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము దేవుని చూసి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ మనం ఇస్తాం, వాళ్ళకి అది ఇచ్చావు ప్రభా, ఇది ఇచ్చావు ప్రభా, ఇన్ని తలాంతులు ఇచ్చావు, ఇన్ని ఇచ్చావు, కాబట్టి వాళ్ళు ఇట్లా వాడబడుతున్నారు, అట్లా వాడబడుతున్నారు. లేదు లేదు, దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు, దేవుడు అందరికీ సమానంగానే ఇస్తూ వచ్చాడు. కానీ ఆ తలాంతులను ఎలా వాడుతున్నాము, ఆయన అడిగినట్లు, ఆయనకి కావలసినట్లు, యజమానుడు ఇచ్చిన తలాంతులు యజమానుడికి ఉపయోగపడినట్లు మనం ఏం చేయాలంట వాడాలి. అది ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇతనికి రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది, యజమానుడి పట్ల రాంగ్ ఒపీనియన్ ఉంది, రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. ఆయన అనుకున్నది ఒకటి, ఆయన ఎందుకు తలాంతులు ఇచ్చాడు అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కానీ ఇతను చేసింది మరొకటి, ఇతని యొక్క ఉద్దేశం కూడా మరొక విధానం. ఈరోజు మన లైఫ్ దేవుడు ఎందుకు ఇచ్చాడు, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, వాక్యాలు చెప్తూ, మొబైల్ ఎవరు చేశాడు అంటే మనిషి చేశాడు. ఎందుకు చేశాడు అంటే మనిషి కోసం. ఒకవేళ ఫ్యాన్ చేశాడు ఎవరు అంటే మనిషి. ఎవరి కోసం? మనిషి కోసం. నిన్నెవరు చేశాడంటే దేవుడు. ఎందుకోసం? దేవుని కోసం. అంతే, ఒక ఫ్యాను నువ్వు మనిషి చేసిన ఫ్యాను మనిషి కోసం ఉపయోగపడకపోతే ఆ మనిషి చేసిన ఆ వస్తువుని ఏం చేస్తాం మనం? దాన్ని తుక్కు తుక్కు చేసేస్తాం, లేదా దాన్ని ఎందుకు పనికి రాకుండా కాల్చి పడేస్తాం. అంతగా ఒకవేళ దేవుడు చేసిన, దేవుడు మనం చేస్తే మనం ఆయన కోసం ఉపయోగపడితే మనల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన కోసం ఉపయోగపడకపోతే. అందుకే కొరింథీ రాసిన 2వ పత్రిక 5:15 జీవించి వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవాది దేవుని కొరకే జీవించటకు నిశ్చయించుకుంటున్నాము అని ఖండితంగా అక్కడ రాయబడి ఉంది. అక్కడ పిలుపుని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ దాసుని పిలిచాడు. ఈ దాసుని పిలిచినప్పుడు తీసేసుకున్నాడు. తీసేసుకుని రాంగ్ అండర్స్టాండింగ్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. జాగ్రత్తగా వినండి, పిలుపులు బైబిల్ గ్రంథంలో ఆత్మల సంపాదన గురించి 4 రకాలు మనం చూస్తాం. ఆ 4 రకాలను మీకు గుర్తు చేసుకుంటే, మొదటిది ఎక్కడ కనబడుతుందంటే యెషయా ఆరాధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి వేవేల దూతల సమూహాలతో అక్కడ మనం చూస్తున్నాం. ఆ భాగంలో 5 అధ్యాయాల వరకు ఆయన భయంకరమైన ప్రసంగాలు చేశాడు. అయితే 6వ అధ్యాయానికి వచ్చేసరికి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి అని చెప్పి ఆ ఆరాధనలో ఏడవడం ప్రారంభించాడు, పశ్చాత్తాపం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ ఆరాధనలో ఏముందంటే దేవుని పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత విషయంలో, ఆ పరిశుద్ధత యొక్క తాకిల్లో ఈ యెషయా గారు తట్టుకోలేకపోయారు. అంత పరిశుద్ధతను ఆయన కనుగొనగలిగారు. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని స్వరం పరలోకము నుంచి వినబడినట్లు చూస్తున్నాం. నా నిమిత్తము ఎవరు వెళ్తారు? ఇది పరలోకపు పిలుపు. దాన్ని కొత్త నిబంధనలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. ఇది దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ అని ఎందుకు అంటున్నామంటే, నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అని అన్నాడు. ఇది ప్రధానమైనటువంటి ఒక ఆజ్ఞ గాను, గ్రేట్ కమిషన్ గాను, గ్రేట్ కమాండ్మెంట్ గాను, లేదా గ్రేట్ విట్నెస్ గాను, గొప్ప సాక్ష్యంగాను మనం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తున్నాం. ఈ 3 భాగాల్లో మనం గమనిస్తే ఇది ఎంతో విలువైనది, ఇది ఎంతో శ్రేష్టమైనది, దేవుణ్ణి సంతోషపరిచేది అన్న విషయం మర్చిపోకూడదు. ఇంకా దీని గురించి ఆలోచించినప్పుడు ఆ పిలుపుకు లోబడి యెషయా వెళ్ళినట్లు, అపొస్తలులు వెళ్ళినట్లు, శిష్యులు వెళ్ళినట్లు, సంఘాలు వెళ్ళినట్లు, మనము వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అలాంటి యొక్క ఆలోచన మన మైండ్ లో ఎప్పుడు ఉండిపోవాలి, దాని కొరకే మనం ఉన్నామని చెప్పేది, మన తలాంతులు దాని కొరకే ఉపయోగపడాలనేది మర్చిపోకూడదు. రెండవ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే నరకము నుండి వచ్చింది. నరకం పాతాళము నుండి వచ్చింది. ఎవరి పిలుపునిచ్చారు అని అంటే, దరిద్రుడైన లాజరు, ధనవంతుడు ఏడుస్తున్నాడు, అయ్యా నా అన్నదమ్ముల కొరకు అలాగే భయంకరమైన పాపంతో ఉన్నారయ్యా, వారికి సువార్త చెప్పేవాడు ఎవరు లేడు, పంపించు, ఎవరినైనా ఒకరిని పంపించు ఆయన. మీరు డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు కదా, మీ నోరు తిరగకపోతే చూడండి ఎంత ఘోరమో, మీ తాత ముత్తాతలు ఎంతమంది ఏడుస్తున్నారు, లేదా మీ బంధుమిత్రులు ఎంతమంది, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఆత్మీయులు ఎంతమంది ఏడుస్తున్నారు నరకంలో, అయ్యో ఎవరినైనా పంపించు, అబ్రహాము కుమారుడా ఈ వేతనకరమైన స్థలంలోకి నా అన్నదమ్ములు రాకు, నా సహోదరులు రాకు, మరి నాలాగనే వాళ్ళు జీవించారు, వాళ్ళు తెలియాలా. అప్పుడు ఆయన చచ్చిపోయిన వాడిని వెళ్ళి చెప్పమంటే, ఆడే ఎక్కువ మంది ఉన్నారయ్యా, వాళ్ళ మాట వింటే చాలు అన్న విషయాన్ని చూస్తున్నా. ఎందుకనంటే నరకపు కేకలు వాస్తవం జర్మనీలో, జపాన్ లో ఎక్కడో బోరేశారట. బోరేస్తే ఓ శబ్దాలు, కేకలు. సరే ఎందుకు విషయాలు చెప్తున్నామంటే, నరకపు కేకలు కర్నూల్లో ఆ బస్సు బ్లాస్ట్ అవుతున్నా కాలిపోతా ఉన్నప్పుడు చిన్న వీడియోస్ విన్నాను. ఎట్లా ఉంది అని అంటే, అయ్యో మమ్మల్ని ఎవరు రక్షించే వాళ్ళు లేడా, మేము బయటికి రాలేకపోతున్నామని ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, అరుపులు వస్తున్నాయి, చావు కేకలు కదా. అలాంటి చావు కేకలు నరకము నుండి వినబడుతున్నాయి. ఎవరు కాదు, మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు, మన భారతదేశంలో ఉన్నవారు. ఆ కేకల్లో మనం పడిపోకుండా ఉండాలంటే మనము ప్రభు ఎందుకు మనకు లైఫ్ ఇచ్చాడో ఆ లైఫ్ ను అండర్స్టాండ్ చేయకపోతే మనకు ఉపయోగం లేదు. మన జీవితం ఎందుకు బతుకుతున్నామో, మనం అట్లా బతికేస్తే ఉపయోగం లేదు. ఈ వ్యక్తి కూడా రాంగ్ ఐడియాలజీ, రాంగ్ అండర్స్టాండింగ్. ఆ యజమాని ఎందుకు, యజమాని ఇచ్చిన తలాంతులు ఎందుకు తీసుకోవడం అర్థం కాలేదు, ఎందుకు వెంబడించాడో అర్థం కాలేదు, ఎందుకు వస్తాడో వాడు అర్థం కాలేదు, మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అర్థం కాలేదు. అలా అర్థం కాకుండా నిందించడం ప్రారంభించారు. ఈరోజు మూడు నిందించే వ్యక్తులుగా ఉన్నామా? 3వ పిలుపు ఎక్కడి నుంచి అంటే హృదయములో నుంచి. అదే పౌలు గారు అంటారు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, మానని వేదన అని రోమిల్ రాష్ట్ర పత్రిక 9:10 ఉంటది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, హృదయములో నుంచి పుట్టింది, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అనే మాట పౌలు గారు చెప్తాడు, హృదయంలో నుంచి పుట్టేమంట, నేను ఇంకా ఇంకా చేయాలి ప్రభు కోసం, ఇంకా ఆయన రాజ్య విస్తరణలో నేను వాడబడాలి, నా తలాంతులు అనేక మందికి రక్షణకి రక్షణలోకి నడిపించేటువంటి అద్భుతమైన ప్రణాళిక విధంగా ఉండాలి, ఉద్యమాన్ని కలిగించే ఉండాలి. మన ఫెలోషిప్స్ మన యొక్క ప్రభావం ఆ దినాల్లో ఆదిమ సంఘంలో శిష్యులు కూడుకుంటే శిష్యులుగా మారారు. ఈ దినాల్లో శిష్యులుగా మారలేదు, క్రైస్తవులుగా మారుతున్నారు. ఎలా? ఆదివారపు క్రైస్తవులుగా మారుతున్నారు. కానీ ఆ దినాల్లో ప్రతి దినపు క్రైస్తవులుగా ఆరాధించే వారిగా వారు దేవాలయంలో ఇంటింటను ప్రతి దినము కూడుకుంటా ఉంటారు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే రాంగ్ ఐడియాలజీ. ఎందుకు ఇప్పుడు జరగట్లేదు? రాంగ్ ఐడియాలజీ, రాంగ్ అండర్స్టాండింగ్, దేవుని గురించిన తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడం వల్ల సరైన రీతిలో మనం ఆయన ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఇది ఇంకా నాలుగో పిలుపు ఎక్కడి నుంచి అంటే మాసిదోనియా నుంచి. పౌలు గారు మరియు దైవజనులు అపోస్తలులు సేవకెళ్తూ ఉన్నారు, అనేక ఆటంకాలు వచ్చాయి. మాసిదోనియా నుంచి పిలుపు వచ్చింది. ఈ మాసిదోనియా నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు, ఎవరు తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్, ఒకడేమో ప్రపంచాన్ని వినాశం చేశారు, ఇంకొక ఆమె ఎవరో కాదు, ఆమె మదర్ తెరిసా. మాసిదోనియా ప్రాంతం నుంచి ఆమె వచ్చింది. వీరు సువార్త చెప్తే ఆమె రక్షింపబడింది. ఆమె ప్రపంచమంతా ఆమె గాయాలను కడుతూ వచ్చింది. ఒకడేమో గాయపరిచాడు, ఒక ఆమె ఏమో ప్రభుని నమ్ముకున్నాక గాయాలు కడుతూ వచ్చింది. సో అలాంటి అద్భుతమైన ఈ నాలుగు దీన్ని మనం అంటాము అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్. సువార్త అందరి ప్రాంతాలు, దూర సుదూరమైన ప్రాంతాలు. సో ఈ రెండు నాలుగు పిలుపులు బైబిల్లో ఆత్మల సంపాదన గురించి ఉన్నాయి. సరే, అయితే ఈ పిలిచి ఆయన ఏం చేశాడు? ఆస్తిని ఇచ్చేశాడు. ఈరోజు మన ఊపిరి దేవుని ఆస్తి. అవర్ లైఫ్, మన ప్రాణం, మన జీవితం దేవుని యొక్క ఆస్తి అన్న విషయం మర్చిపోకండి. ఎట్లంటే ఆకాశాన్ని చూసినప్పుడు, ఆకాశాన్ని చేసినప్పుడు ఆయన కలుగునుగాక అని కలిగాడు. సముద్రం కలుగునుగాక అంటే కలిగిపోయింది. ఇంకా జలరాశులు, జీవరాశులు అన్ని కలుగునుగాక అంటే అయిపోయాయి. మళ్ళా చెట్లు మొలుచునుగా కంటే, జాగ్రత్త గమనించండి, ఆయన నీళ్లను చూసి జీవ జలరాశులు కలుగునుగా కంటే అయింది. నీళ్లను చూసి, అలాగే భూమిని చూసి ఆ వృక్షము మొలుచునుగా కంటే ఆ వృక్షము అలా మొలుచుకొని మహావృక్షంలాగా మారింది. తర్వాత మనం గమనిస్తే దేవుని వాక్య గ్రంథంలో మనిషిని చూసి చేయలేదు. ఎలా చేశాడంటే తన పోలిక చొప్పున తన రూపును చేశాడు. అంటే జాగ్రత్తగా వినండి, ఎందుకు ఆయన జలము చూసి జలరాశులు చేశాడంటే ఆ నీటిలో చేపకు ఏముంది? జీవముంది. నీటిలో నుంచి చేపను తీసేస్తే చచ్చిపోతుంది. ఎందుకంటే ప్రాణము, చేపకు ప్రాణము నీటిలో ఉంది. అలాగే భూమిలో నుంచి చెట్టును పెరికిస్తే చచ్చిపోతుంది. ఎందుకంటే భూమిలోన చెట్టుకు జీవముంది. అలాగే మనిషిని దేవునిలో నుంచి చేశాడు కనుక దేవునిలో నుంచి తీసేస్తే చచ్చిపోతాడు. అంటే దేవునిలో ఉన్నటువంటి ఆస్తి మనం, దేవునిలో మనకు ఈ లైఫ్ అనేది దేవుడిచ్చిన ఆస్తి. జాగ్రత్త గమనించాలి, ఆయనలో లేకపోతే చచ్చిపోతాం. ఇది మనం తెలుసుకోవాల్సిన వాస్తవం. ఈ వ్యక్తి ఈ రాంగ్ అండర్స్టాండింగ్ లో ఉండిపోయాడు. నేను భూలోకానికి వచ్చాను, నా జీవితము, నా కుటుంబము, నా లైఫ్ నేను బాగా గడిపేస్తాను అనుకున్నాడు. కానీ సడన్ గా వచ్చి, అయ్యా నువ్వు 20, 50, 70 సంవత్సరాలు బతికావు, ఈ 70 సంవత్సరాలు ఎట్లా బతికావు, లెక్కప్ప చెప్పు అని అంటే ఇంకా గజగజ వణుకొస్తుంది. ఏం చెప్తాను లెక్క? మనకి లెక్కలు లేవు, ఏం లేవు కదా. చాలా భయం వేసేస్తుంది, మన లెక్కలన్నీ మారిపోతాయి కదా. అందుకే ఆ లెక్కలు మారే లోపలే, నువ్వు విత్తన తోట విత్తావయ్యా, కోయిన చోట కోస్తావయ్యా, పంట కోస్తావయ్యా, నువ్వు చాలా కఠినాత్ముడు అని చెప్పి కౌంటర్ వేసేస్తున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నాడు. ఎంత దారుణం! మనము దేవుని పిలుపును తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, కింద వచనం నేను చదువుతాను చూడండి, 25వ వచనం. గనుక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెడతాను. భయపడిపోయాడు. కొంతమందికి భయం పరిశుద్ధమైన దేవాలయంలోకి వెళ్ళాలి, పరిశుద్ధమైన ఫుల్ఫిట్ ఎక్కాలి. కొంతమందికి ఆలోచన ఏంటంటే చరిత్రలో జరగడానికి ఒకటి జరిగింది, బైబిల్ ఎక్కడ రాయబడలేదు, అందరు శిష్యులే. ఈ విభేదాలు భేదాలు ఎక్కడి నుంచి తయారు పుట్టాయంటే చరిత్రలో కాన్స్టెంట్ అనేటువంటి ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల ఈ పరిశుద్ధమైన వ్యక్తి అనేది వచ్చాడు, ఆ పరిశుద్ధమైన భవనం అనేది వచ్చింది. సరే, అవన్నీ మనము ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఎందుకు ఇతను భయపడ్డాడు అంటే, అయ్యో ఇది దేవుడిచ్చాడు, దీన్ని ఏమైనా మనం పొరపాటున పోగొట్టుకుంటే లేదా దీన్ని మనం సరైన రీతిలో వాడబడకపోతే ఏమైపోతుందని చెప్పి ఆయన భయపడిపోయారు. ఈరోజు చాలా మంది దేవుని సేవ అంటే భయపడతారు, దానివల్ల టాలెంట్లు పాడిపోతా ఉన్నాయి. అయ్యో అది మిషనరీలే చేయాలి, అది పాస్టర్లే చేయాలి, అభిషక్తులే చేయాలి, పరిశుద్ధులే చేయాలి. ఈ భయాందోళన వలన దేవుడు నీకు ఇచ్చిన విలువైన తలాంతుల ద్వారా అనేక ఆత్మలు సంపాదించాల్సినటువంటి పనిలో ఏమైపోతున్నాము అంటే నాశనం చేసేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆయన తలాంతులు ఇచ్చారు, ఇది మన పని కాదు అన్నట్లయిపోయారు. మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 5 విషయాలు చెప్తాను. ఎందుకు దేవుడు నీకు నాకు పనిని అప్పగించారు? ఒకవేళ దేవుడు అనుకుంటే నేను చాలా రెఫరెన్స్ చెప్పగలుగుతా. నేను రెఫరెన్స్ అని చెప్పడానికి నేను ఇక్కడ అవన్నీ వివరించలేను, కానీ దీంట్లో ఉన్న వాస్తవాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. వాస్తవానికి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యగ్రంథంలో ఈ వాక్యగ్రంథంలో మనం ఒకసారి చూస్తే, కనుక నేను భయపడి ఒక వ్యక్తి ఎందుకు భయపడిపోయాడు? దేవుడు అనుకుంటే ఆయన నిర్జీవమైన వాటిని కూడా వాడుకుంటాడు. బైబిల్లో నిర్జీవమైన మోషే కర్రను వాడుకున్నాడు, రకరకాల వస్తువులు వాడుకున్నాడు. కానీ రెండవది, దేవుడు ఒకవేళ అనుకుంటే జీవము కలిగింది కాకులను వాడుకున్నాడు, ఇంకా రకరకాల జీవం కలిగిన జీవులను వాడుకున్నాడు ఆయన మహిమ కొరకు. దేవుడు అనుకుంటే అన్యుని వాడుకున్నాడు, అన్యుడైన రాజుని మనం చూస్తాం ఆయన మహిమ కొరకు వాడుకున్నట్టు. మూడవది, దెయ్యాన్ని కూడా యోబు జీవితంలో చూస్తాం, దెయ్యాన్ని కూడా ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. నాలుగవది, ఆయన మహిమ కొరకు ఎవరినైనా ఇంకా చెప్పాలంటే దేవుని మహిమ కొరకు దేవదూతలను కూడా వాడుకుంటాడు. సో అట్లా మా ఆయన మహిమ కొరకు ఆయన ఎట్లయినా వాడుకుంటాడు. కానీ నిన్ను నన్ను వాడుకోవాలనేది ఆయన కోరిక, ఆయన ఆలోచన. నిన్ను నమ్మాడు, కల్వారి సిలువలో రక్తమును కాచి ఆ బలియాగము నా కుమార్తె నా కుమారుడు తను తీరుస్తాడు, నెరవేరుస్తాడు, అందరూ అంతటా రక్షింపబడాలని ఆయన కోరిక, ఆయన తలంపు, ఆయన ఆలోచన. ఆలోచనలోనే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఆ బాధ్యతని ఇచ్చాడు, నమ్మి ఇచ్చాడు, చేస్తాడు, వీడిని చేశాడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు, భయపడాడు. 25 వచ్చింది, వెళ్ళి నీ తలాంతులను, ఎవరిదంట నాగారు నీ తలాంతు అని అండర్స్టాండింగ్ నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా ఉందో, నా లైఫ్ కాదు నీ లైఫ్ కదా, మనం ఎట్లా నా ఇష్టం అని అంత చెప్పేస్తాం. తర్వాత న్యాయసింహాసనం ముందుకు వెళ్ళినప్పుడేమో నీ తలాంతు నీ లైఫ్ భూమిలో దాచిపెట్టి అన్నాడు, తలాంతు దాచిపెట్టేశాడు, పాతిపెట్టేశాడు. ఎవరు పాతిపెట్టమన్నారు? దానికి ప్రభు ఇచ్చిన పని ఏంటంటే, అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడిని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సౌకారుల యుద్ధం ఉంచవలసి ఉండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నా. ఈయన ఆ పదాన్ని పలుకుతూ ఉన్నాడు, ఆ పదాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి ఎట్లున్నాడంటే భయపడిపోయాడు, తలాంతులు దేవుడిచ్చిన తలాంతుల్ని తొవ్వి పాతి పెట్టేశాడు. ఎలా పాతి పెట్టాడంటే, ఈ వ్యక్తిని గురించి జాగ్రత్తగా గమనిస్తే రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఆయన తవ్వడం ఆ దినాల్లో ఏదైనా దాచిపెట్టాలంటే అంత ఈజీ కాదు. ఒక వస్తువుని కానీ, ఒకవేళ 30 కేజీల బంగారాన్ని తొవ్వి పాతి పెట్టాలంటే దాదాపు లోతుగా తవ్వాలి, తొవ్వేసి పాతి పెట్టేయాలి. మళ్ళా ఆ దినాల్లో బ్యాంకులు ఉండేవి కాదు కనుక వాళ్ళు ఎక్కడ తొవ్వినా కూడా తెలిసిపోయాయి. కాబట్టి తెలిసిపోయేటువంటి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు త్వర త్వరగా వాళ్ళు ఏం చేసేవారంటే, కొంతమంది దొంగలు దోచుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ ఎక్కడెక్కడ తవ్వబడిందో ఆ ప్రాంతాల్లో ఏదైనా దొరుకుతుందని చెప్పి తిరుగుతూ ఉండేవాళ్ళు. కనుక ఈ వ్యక్తి ఏం చేసేవారంటే, రాత్రంతా కూడా ఆయన తలాంతు గురించి ఎదురు ఆయన కాపాడుతూ వచ్చేవాడు. పగలంతా కుటుంబ పోషణ కొరకు కడుపు కోసం బతికేవాడు. ఆ రాత్రి అంతా ఏం చేసేవాడంటే ఆ తలాంతుని కాపాడుకుంటూ ఉన్నాడు. ఆ తలాంతు తవ్వాలంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేశాడు. ప్రతి రాత్రి ఆయన తవ్వుకునేవాడు, పాతి పెట్టి చూసుకునేవాడు, పాతి పెట్టేవాడు. ఎంత హార్డ్ వర్క్ అంటే జీవితాంతం కష్టపడ్డాడు. కుటుంబానికి టైమింగ్ లేదు. ఎంతగా ఇన్వెస్ట్ చేశాడు ఆయన లైఫ్ అంటే జాగ్రత్త గమనించండి. రాత్రనకా పగలంతగా కష్టపడ్డాడు కానీ ఏమి ఫలితం లేదు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ ప్లేస్, రాంగ్ హార్డ్ వర్క్. ఆయన కష్టపడ్డాడు, కష్టపడినట్లు దేవుడు అన్నాడు. రాంగ్ ప్లేస్ లో కష్టపడడం కూడా సామర్థ్యమే. రాంగ్ ప్లేస్ లో ఏం ఉపయోగం లేదు. కొంతమంది అన్నారు లక్షలు లక్షలు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఆ సువార్త సభలని కానీ లేదా క్రిస్మస్ సభలని కానీ రకరకాల. ఒక్కడు రక్షింపబడ్డా అంటే అసలుడు సువార్త స్వస్థ కోడికలు అంటే దాంట్లో ఒక్కడు అన్యుడాడు. సో ఏమైపోతుంది అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నది ప్రభు రాజ్యం కొరకు, అది వ్యర్థమైపోయేటట్లు అవుతుంది కానీ సరైన స్థలంలో. అందుకే ఇవన్నీ అయిపోయినప్పుడు ఆప్షన్ కూడా దేవుడు ఇచ్చాడు. అయ్యా నువ్వు సౌకారుల దగ్గరికి ఇచ్చింది కదా అన్నాడు. సౌకారులు ఎవరు అని అంటే ఈరోజు మన తలాంతుల్ని వద్దన్నా వాడుకునే వాళ్ళు ఎస్ఎఫ్జే. నిన్ను పోలీసు నిన్ను ఎలాగైనా బతిమాలో ఏదో ఒక రకంగా వాక్యాన్ని చెప్పించే వాళ్ళు ఎవరు అంటే ఎస్ఎఫ్జే. రెండవది ఆయన రాజ్యం కొరకు అద్భుతంగా అద్భుతంగా ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడేది ఎవరు అంటే మిషనరీ సంస్థలు, మిషనరీ సంస్థలు. వీటిని మనం ఏమంటున్నామంటే పరలోకపు సవకాలు అని అంటున్నాం. ఇక్కడ మన తలాంతులను ఇన్వెస్ట్ చేయడం వల్ల, మన టైంను ఇన్వెస్ట్ చేయడం వల్ల, మన యొక్క లైఫ్ను ఇన్వెస్ట్ చేయడం వల్ల పరలోక రాజ్యంలో గొప్ప ఆనందం కలుగుతుంది. ఎందుకునంటే వీరు ప్యూర్గా పనిచేసేది ఎవరి కొరకు అనంటే ఖచ్చితంగా ఆ మహోన్నతమైన దేవాది దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో, సంతోషపరిచే విషయంలో. నిజంగానే లాస్ట్ ఇయర్ 11 లక్షల మందికి సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే సువార్తను కంప్లీట్గా చెప్పగలిగేటువంటి ఒక ప్రత్యేకమైన పనిని పూనుకున్న వాళ్ళు ఎవరంటే మిషనరీ సంస్థలు, మిషనరీ సంస్థలు. ఈరోజు భారతదేశంలో సువార్త అందని ప్రాంతానికి వెళ్ళి ప్రకటిస్తున్నానంటే కారణం నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. అయ్యో అందరూ అంతటా రక్షింపబడాలి. దాని కొరకు దేవుడు ప్రత్యేకపరిచింది ఎవరిని అని అంటే నిన్ను నన్ను. మీ తలాంతుల్ని ఎక్కడ మీరు వాడబడుతున్నారో అక్కడే మీ సమయాన్ని ఇవ్వాలి. రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయొద్దు, రాంగ్ హార్డ్ వర్క్ చేయొద్దు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ హార్డ్ వర్క్ నీ జీవితంలో రాంగ్ రిజల్ట్ తీసుకొస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం చేశాడు చేశాడు అలసిపోయాడు, చివరికి షేమ్ఫుల్ అయిపోయాడు. తండ్రి ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇతను సంతృప్తి పొంది ఒకటి. చూస్తే జాగ్రత్తగా గమనిస్తే ఆయన హార్డ్ వర్క్ రాత్రి పగలు చేశాడు కానీ ఏం ఉపయోగం లేదు, యూజ్లెస్ అయిపోయింది. అక్కడ కుటుంబానికి టైమీ లేదు, ఇక్కడ సంఘానికి లేదా ఆ తలాంతులకి సరైన విధాల్లో ఉపయోగించలేదు. జీవితాంతం తృప్తి లేని జీవితం, ఆయాసం, కష్టం, నష్టం. కొంతమంది గాలి మాటలు చెప్తారు అన్ని దేవుని కొరకమే చేస్తున్నామా, అలా కాదు. యేసుక్రీస్తు వారు భూమి పైన ఉన్నప్పుడు ప్రతిదీ చెప్పిన ప్రతిదీ చేసిన ఆయన మహిమ కొరకు చేశాడు. అది రిజల్ట్ ఇచ్చే విధంగా చేశాడు, ఉపయోగకరంగా చేశాడు. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, ఆత్మీయమైన ఆశీర్వాదం ఉన్నట్లు చేశాడు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వింటున్నా, మనం ఎక్కడ చేస్తున్నాం, ఒక చిన్న సాక్షి అని చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మనం ఆలోచిద్దాం, మనం ఎక్కడున్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం. ఒకరోజు ఇది చిన్న కథగా ఉన్న వాస్తవం అది చెప్పడానికి నేను ప్రయాసపడుతున్నాను. న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆయన మంచి వాటిని చెడ్డ వాటిని అన్నింటినీ తీర్పు తీరుస్తాడు. ప్రతి దాని ఈరోజు అందరి సినిమాలు మనం చూస్తే మన సినిమా ఆయన మనకే చూపిస్తాడు. ఆ రోజు ఎవరు చూడొచ్చు ఎవరు చూడకపోవచ్చు కానీ ఆయన అన్నీ చూస్తున్నాడు. న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు మన లెక్కలన్నీ ఆయన ఒకరోజు కలిపాడు. మనదేది మంది కాదు గుర్తుపెట్టుకోవాలి. ఆ సింహాసనం ముందు నిలబడినప్పుడు మనకి లెక్క అడిగితే మనం తలదించుకుంటామా తలెత్తుకుంటామా ఆలోచించాలి. ఒకరోజు కలెక్టర్ గారు పాత దినాల్లో కలెక్టర్ గారు బండి వేసుకుని తిరిగేవారంట, గుర్రపు బండి. ఆ గుర్రపు బండి వేసుకుని వెళ్తున్నప్పుడు దాంట్లో ఒక మంచి మేకను తీసుకెళ్ళాడు. తీసుకెళ్తూ గుర్రపు బండిలో గుర్రాన్ని, మేకని, ఆ మేకనేమో పచ్చగడ్డి కింద కూర్చోబెట్టాడు. ఈ గుర్రమేమో ఇంకొక పెంకులు దగ్గర కూర్చోబెట్టాడు. ఇట్లా రాత్రి అంతా ఇద్దరు ఉన్నాయి, ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. ఏ జంతువులు మాట్లాడతాయా అన్న ప్రశ్న లేదండి, కథ కథలాగానే ఉంటుంది. సరే, అప్పుడు మేక ఈ విధంగా అంటుంది, గుర్రం బావా ఏం బతికినది, అన్ననక అవాణనక కష్టపడతావు, నీది ఒక బతికేనా, నా బతికి చూడు, చల్లగా పచ్చగడి తింటూ ఈ పందిరి కింద కూర్చొని దున్నపోత బలిసినట్లు బలుస్తానని చెప్తాను. అప్పుడు గుర్రమందంట, ఏం లేదు, నా యజమాని మోసుకొని పోవడమే నా భాగ్యం అనేది. సరే, మంచుకి ఎండకి అలిచిపోవడం, రోజు ఇది వచ్చి ఎకతాలు చేయడం, ఇది ఒక రకమైన ఇరిటేషన్ అయిపోయింది. తర్వాత ఒకరోజు యజమానికి ట్రాన్స్ఫర్ పడింది. ఆ దినాల్లో కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయితే ఈ గుర్రపు బండిలు తీసుకుని వెళ్ళిపోయేవారు. అప్పుడు కలెక్టర్ గారు అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంటే రేపు ఒక ప్రోగ్రాం పెట్టారు, విందు ప్రోగ్రాం. ఆ విందు ప్రోగ్రాం ఏంటంటే, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు కదా, దానికి కావాల్సిన ఒక అద్భుతమైన విందు ప్రోగ్రాం పెట్టాడు. ఆ రోజు రాత్రి గుర్రం అంటుంది, నీకు తెలుసా, ఇన్ని రోజులు, 3 సంవత్సరం లేదా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నేను పచ్చగడ్డి మీద వేసి బాగా పచ్చగడ్డితో తినిపించి తిని ఇంత బలిసావు కదా, రేపు నిన్ను ఆ విందులో బలిగిపోతున్నారు, కానీ అదే ఎండలో అదే వానలో నా యజమానితో పాటు నేను వెళ్ళబోబోతున్నాను, కానీ నువ్వు బలైపోతున్నావు, జాగ్రత్త అని అన్నది. అది కథలాగున్న వాస్తవం. మనం ఎండనక వాననక ప్రభు కోసం కష్టపడినప్పుడు ఏసీలో కూర్చొని ఓసీగా తిరిగేవారు, దేవుని పరిచర్యలో మిషనరీలో అనేకమైనటువంటి ఇంటీరియర్ ఏరియాల్లో పనిచేస్తూ ఆ భయంకరమైన కష్టాలు శ్రమలు అనుభవిస్తూ హైలీ క్వాలిఫైడ్గా ఉన్నవారు, సైంటిస్టులుగా ఉన్నవారు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేసినప్పుడు ఒకవేళ మనకు కనిపించచ్చు, కానీ పచ్చగడ్డిలో తింటూ సుఖంగా బతికే వాళ్ళకి ఒకరోజు న్యాయసింహాసనం ముందు నిలబడినప్పుడు బలి అవ్వాల్సింది, ఆ బలి నరకానికి తీసుకెళ్తుంది. ఈ గుర్రం లాంటి వాళ్ళు బతికే వాళ్ళు ఆయనతో పాటు యజమానితో పాటు తీసుకెళ్లిపోతాడు. అదే మాట మనం చూస్తాము యాకోబు రాసిన యాకోబు జీవితంలో చూస్తాము. మా పగలు ఎండ దెబ్బకి, రాత్రి మంచి దెబ్బకి అంతగా కష్టపడినట్లు, అతంతా పగలంతా కష్టపడినట్లు, 24 గంటలు కష్టపడినట్లు మనం చూస్తున్నాం. అలాంటి కష్టం నీకు నాకు ఉండాలంటే ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి, ఆ మహాశక్తి కొరకు మనం జీవించగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. నా సమయం తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్నాను.